നെഹമ്യാ.
ചതുവാറ് 27-28.
అందరికీ వందనాలండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27-28 వచ్చినారు. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పిందేమనగా, ఒక స్త్రీని మోహంపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును.
29-30 ఇందిరా టీచర్ గారు.
నీ కొడుకను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరిగి నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములన్నింటిలో నీ అవయవములో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం కదా. నీ కుడిచేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్దు నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములో ఒకటి నశించట నీకు ప్రయోజనకరం కదా.
31-32 సహోదరు ప్రసాద్ డిఆర్డీఏ ఇన్ఛార్జ్.
వందనములు సార్. సార్ వాయిస్ వస్తుంది సార్?
వస్తుంది కదా.
ఓకే. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినదేమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడవబడిన దానిని పెళ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు.
33-34 హెడ్ కానిస్టేబుల్ యోహాన్ అనంతపురం ఇన్ఛార్జ్. యోహాన్.
సార్ నమస్తే సార్. ప్రైజ్ ది లార్డ్ సార్.
వాయిస్ బాగుంది, తీసుకో కదా.
మరియు నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రం నువ్వు ఒట్టు పెట్టుకునవద్దు, ఆకాశము తోడనివద్దు, అది దేవుని సింహాసనం. సర్వనాథ్ సార్.
35-36 డాక్టర్ దివి సుందర్ మెడికల్ ఇన్ఛార్జ్.
అందరికీ వందనాలండి. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. ఎర్షలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తలతోడని ఒట్టు పెట్టుకునవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కాని నలుపుగా కాని చేయలేవు.
37 అగ్రికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఇన్ఛార్జ్.
మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. థ్యాంక్ యూ అండి.
బైబిల్ స్టడీలో పాల్గొనడానికి యాక్టివ్ గా ముందుకొచ్చిన ఎస్ఎఫ్జే ఇన్ఛార్జ్ ఆరుగురికి అభినందనలు. ఈ ఆరుగురు ఈ రోజు బైబిల్ స్టడీ టీమ్ అవుతారు. మిగతా వాళ్ళంతా సో ఈ ఆరుగురు డిస్కషన్ లో ఉంటారు. మిగతా వాళ్ళు చాట్ బాక్స్ ద్వారా మీరు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రార్థన చేసుకుందాం. తల్లవంచండి పరిశుద్ధుడు అయిన తండ్రి, రామస్వరూపి, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు, కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాకిచ్చిన పరిశుద్ధ గ్రంథానికి స్తోత్రాలు. మీరు మాకిచ్చిన ప్రభు అనుదిన సహవాసానికి స్తోత్రాలు. జరుగుతూ ఉన్న గ్రూప్ బైబిల్ స్టడీస్ ని బట్టి మీకు వందనాలు. టాపికల్ బైబిల్ స్టడీస్ ని బట్టి మీకు వందనాలు. బుక్ బైబిల్ స్టడీస్ ని బట్టి మీకు వందనాలు. ఆన్లైన్ ట్రైనింగ్స్ ని బట్టి మీకు వందనాలు. మా ప్రభు మీకు వందనాలు. నీ వాక్యం జీవాహారం మాకు అనుగ్రహించండి. వాక్యాన్ని వాక్యముగా, వాక్యాన్ని మీరు ఉద్దేశించినట్లుగా అర్థం చేసుకున్న కృప మాకు దయచేయండి. ఆరుగురు ఇన్ఛార్జెస్ని బట్టి మీకు వందనాలు. నెహమ్యా ఇందిరా టీచర్ గారు, ప్రసాద్ డిఆర్డీఏ, యోహాన్ అట్కాన్షర్, దివ్య సుందర్, రూఫస్, మీరు బాల్పరచండి.
నన్ను జ్ఞాపకం చేసుకోండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ప్రతి ఆటంకాన్ని దూరపరచండి. వచ్చిన వారిని బట్టి స్థుతులు, రావలసిన వారి మీద కనికిరపడండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలపు గురుబైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మొదటిగా ఆరుగురు వాక్య పఠనం చేశారు. చాలా చక్కగా, దోషాలు లేకుండా, కాన్ఫిడెంట్ గా వాక్యాన్ని చదివారు. సంతోషం, అభినందనలు. చదివిన వాక్యం మీకు ఎట్లా అర్థమైందో మీ సొంత మాటల్లో పంచుకోవాలి. నెహమ్య.
ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు నాకు అర్థమైంది. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒకటైన వ్యభిచారం చేయవద్దన్న మాట వాళ్ళకి కరెక్ట్ గా అర్థం కాలేదేమో, దాన్ని అర్థం చేసుకునే విషయంలో పొరబడ్డారేమో అనిపించింది. దానికి వివరణ ఇరవై ఎనిమిది వచనంలో ఆయన ఇస్తున్నట్టు నేను తెలుసుకున్నానన్న. అది హృదయానికి సంబంధించింది అని ఆయన మాట్లాడారు. అంటే వాళ్ళు ఇరవై ఏడవ వచనంలో హృదయానికి సంబంధించిందిగా వాళ్ళు తీసుకోలేదేమో, బాహ్యానికి సంబంధించింది వాళ్ళుగా వాళ్ళు అర్థం చేసుకున్నారేమో అని నేను ఆలోచించాను.
హృదయానికి సంబంధించింది అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏం చెప్తామంటే, వచనాలకు సొంత మాటల్లో చెప్తాం. ఇక్కడ కామెంటరీకి ఎక్స్ప్లెనేషన్ కూడా వెళ్ళాం. ఓన్లీ కామెంటరీకే ఆ రెండు వచనాల మీద సొంత మాటల్లోనే మాట్లాడతారు. తర్వాత కామెంటరీస్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ క్వశ్చన్స్ కానీ ఫర్దర్ గా వస్తుంది. జస్ట్ ప్లెయిన్ గా మీ చదివిన టెక్స్ట్ మీ సొంత మాటల్లో చెప్తే సరిపోతుంది. ఇరవై తొమ్మిది ముప్పై ఇందిరా టీచర్ గారు.
ఇక్కడ ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు పాపం చేయడానికి కారణమయ్యే నీ కన్ను, నీ చెయ్యి ద్వారా వచ్చే శోధనని, ప్రేరణని చంపివేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క నీ కొడుకన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని పెరిగిపోయేము, అలాగే నీ కొడుకు చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని దాన్ని వద్ద నుండి పెరిగిపోయేము అని చెప్పాడని నేను అనుకుంటున్నాను సార్.
ఓకే అమ్మా. ముప్పై ఒకటి ముప్పై రెండు ప్రసాద్.
సార్ వందనాలు సార్. ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాల ప్రకారము, ఎవరైతే తన భార్యను విడనాడబడాలి అంటే వదిలివేయడానికి నిశ్చయించుకుంటారో, అంటే అది గతంలో చెప్పబడి ఉండేది కాబట్టి, వాళ్ళు మాత్రము అంటే ఆ భార్యను విడనాడాలంటే వ్యభిచారం చేసి ఉన్నట్లయితే మాత్రమే విడనాడాలి. లేదట్లయితే, ఒకవేళ ఆ విధంగా వదిలివేసినట్లయితే ఆమెను వ్యభిచారిణిగా అతడే మార్చినట్టు అక్కడ చెప్పబడి ఉన్నాయి సార్. విడనాడబడిన అంటే వదిలివేయబడిన స్త్రీని ఎవరైతే పెళ్లాడతారో ఆ పెళ్లాడిన వ్యక్తి ఆమెతో వ్యభిచారం చేసినట్లు ఇక్కడ నాకు అర్థమైంది సార్.
ముప్పై మూడు ముప్పై నాలుగు సోదరుడు యోహాన్ అట్ కన్షియర్.
సార్ వందనాలు సార్.
వందనాలు సార్, మాట్లాడండి.
సార్ 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 ఇది
అక్కడ ఉన్నా చెప్పడమే, మళ్ళా పుస్తకాలు తిప్పేది కామెంటరీ చూసేది ఏం లేదు. ఉన్నా చెప్పడమే, చూసి చెప్పడమే, అలా డిస్ప్లే అవుతుంది, బైబిల్ ఉంది, చక్కగా చెప్తారు, మాట్లాడమే.
ప్రమాణం చే అప్రమాణం అనే ప్రమాణం అంటే వ్యతిరేకం అప్రమాణమయ్యా. తర్వాత ఒట్టు పెట్టుకుని వద్దు, ఆకాశం తోడని వద్దు, అది దేవుని సింహాసనము నేను అనుకుంటున్నా. అది ఒట్టు పెట్టుకుని వద్దు.
ముప్పై ఐదు ముప్పై ఆరు దివ్య సుందర్.
ముప్పై ఐదో వచనంలో
భూమి ఎరుషులేము మీద ఒట్టు పెట్టుకోవద్దు అంటే ప్రమాణం చేయొద్దు అంటూ ఉన్నారు. నేను అనుకుంటున్నాను అది సృష్టి కింద వస్తుంది కాబట్టి సృష్టి మీద నువ్వేం చేయలేదు కాబట్టి నువ్వు ప్రమాణం చేయొద్దు, అది దేవునిది. 36వ వచనంలో కూడా కనీసం నీ మీద కూడా నువ్వు ప్రమాణం చేసుకోవద్దు, కారణం ఏంటంటే ఒక వెంట్రుకను తెలుపుగా నలుపుగానే నువ్వు చేయలేవు కాబట్టి నీకు నువ్వు కూడా నీ మీద ఉన్న దాన్ని కూడా నువ్వేం మార్చలేవు కాబట్టి నువ్వు చేయొద్దు, ప్రమాణం చేయొద్దు అని జ్ఞాపకం చేస్తాను.
37 ప్రూఫర్స్
అన్న, అంటే మనం పలుకుతున్న ప్రతి మాట అన్న అవును గాని కాదు గాని అంత మాత్రం ఉండాలి. దానికంటే ఎక్కువ మనం పలకకూడదు. ఒకవేళ దానికంటే ఎక్కువ పలికితే అది మనల్ని పైన మనం కాన్ఫిడెన్స్ ఉండదేమో అని చెప్పేసి అర్థమవుతుంది అన్న.
ఓకే, ఆరుగురు ధైర్యంగా మీ సొంత మాటల్లో వాక్యాన్ని చెప్పడానికి ట్రై చేశారు. ఇక్కడ చెప్పిన అభిప్రాయాలు లేకపోతే ఆరుగురులో ఎవరైనా మాట్లాడిన కాడ చెప్పారు కాని దాన్ని భావం తప్పుగా అర్థం చేసుకున్నారు, లేకపోతే దాని భావం ఇది దాన్ని ఆ బ్రదరు చెప్పిన దానికి నేను యాడ్ చేస్తున్నాను లేదా ఇది కరెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కరెక్షన్ చేసుకోవచ్చు, ఎవరైనా ఏ వచనం మీదైనా కరెక్షన్స్ ఇవ్వండి, ఎక్స్టెన్షన్ ఇవ్వండి, ఏదైనా మాట్లాడేదంటే మాట్లాడవచ్చు. మీ వచనాల మీద మీరు మాట్లాడారు, పక్క వాళ్ళ వచనాల మీద ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడవచ్చు. ఈయన అభ్యంతరాలున్నా చెప్పవచ్చు, అక్కడ ఉన్నది ఇలాగుంది కానీ ఈ బ్రదర్ ఇలా అన్నాడు, ఈ సిస్టర్ లాగా ఉంది అని మనం మాట్లాడితే పక్క వాళ్ళు ఆలోచించగలుగుతారు, సరి చేసుకోగలుగుతారు. సో మౌనంగా ఉన్నారు, ఏమీ మాట్లాడే లేదు అని అనుకుంటున్నాను. ఓకే ఓకే, నేను మాట్లాడేది ఏమో లేకపోతే మనం ఇక డిస్కషన్కి వెళ్దాం. డిస్కషన్ అంటే ప్రశ్నలు సమాధానాలు, అంటే ప్రశ్న రూపంలో మీరు అడగచ్చు లేదా సమాధాన రూపంలో చెప్పవచ్చు లేదా స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. కండిషన్ ఏంటంటే మీరు వివరణ అంతా చెప్పిన తర్వాత కంక్లూజన్ చేయొద్దు, ముందు కంక్లూడ్ చేసి మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, మాకేమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేయండి అంటాం, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా, స్టేట్మెంట్స్ ఏమైనా ఇస్తారా, మీరేమైనా స్టడీ చేసిన విషయాలు ప్రజెంట్ చేస్తారా. అలాగే పార్టిసిపెంట్స్ కూడా చాట్ బాక్స్ లో మీ ప్రశ్నలు ఉన్నా మీ స్టేట్మెంట్స్ ఉన్నా మీ స్టడీ ఏమైనా ఉన్నా ప్రజెంట్ చేయొచ్చు చాట్ బాక్స్ లో. చాట్ బాక్స్ లో టైప్ చేసి పెట్టడం మీకు కొంచెం కష్టం అనుకుంటే మీరు వాయిస్ టెక్స్ట్ అంటే మీరు వాట్సాప్ లో వాయిస్ మాట్లాడితే టెక్స్ట్ కింద మార్చేస్తుంది, అట్లా చక్కగా మీరు చేసి పెట్టవచ్చు. మాట్లాడడం ఈజీ కదండి, మెసేజ్ పెట్టడం కష్టం కదా అనుకున్న వాళ్ళకొరికి మాట చెప్తున్నారు. మీరు వాట్సాప్ వాడుకొని వాయిస్ టు టెక్స్ట్ వాడుకున్నా మీరు ఎంత చెప్పాలనుకుంటే అంత టెక్స్ట్ ఇస్తుంది, మీరు ఆ ఫెసిలిటీ కూడా వాడుకోవచ్చు. ప్రశ్నలు సమాధానాలు స్టడీ చేసిన విషయాలు మీరు ప్రజెంట్ చేయొచ్చు.
ప్రైజ్ లార్డ్ అన్న, క్వశ్చన్ అన్నా క్వశ్చన్ అన్న 27:8 వర్షం నుంచి, అంటే వ్యభిచారం చేయటము లేకపోతే స్త్రీని మోహపు చూపుతో చూడటము రెండు ఒకటేనా అన్న?
వ్యభిచారం చేయటం మోహపు చూపుతో చూడటం రెండు ఒకటేనా? ఒకటేనా అన్నట్టుగా ఉంది, ఒకటేనా అని తను అడిగాడు కాబట్టి టీం సభ్యులు ఏమైనా మాట్లాడితే బాగుంటుంది.
సరే, దానికి నాకు ఎట్లా అర్థమవుతుంది, వ్యభిచారం చేయొద్దు అని శనాయికొండ మీద ఆయన ఇచ్చిన ఆజ్ఞలో ఒకటైనది, దానిని ఆయన చెప్పిన ఉద్దేశము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు చెప్పినట్టుగా లేదైనా, కానీ ఆయన మళ్ళా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ ఇట్లా హృదయంలో ఎలా ఆలోచించినా కూడా అది వ్యభిచారమే, ఇది అది వేరు కాదు ఒకటే, కానీ వాళ్ళకి అర్థం చేసుకోవడం అట్లా అర్థమైందని నేను ఒకటే అని అంటున్నాను.
నహమ్య ఒక్కటే, రెండు ఒక్కటే అని అక్కడ చెప్పాడు, ఒకటే అని అన్నాడు. ఓకే, మిగతాలు ఏమైనా మాట్లాడతారా? ఒకటేనా వేరు వేరా?
ప్రైజ్ లార్డ్ బ్రదర్. రోమపత్రిక 7:14 ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందని ఎరుగుదము, అయితే నేను పాపమున కమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను అంటాడు. అంటే ఈ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆజ్ఞ ఇంకా కొంచెం సున్నితమైంది. అంటే శరీరంతోనే డైరెక్ట్ గా చేసేదానికన్నా అసలు మనసులో ఊహించుకోవడం అనేది తప్పు కాబట్టి రెండు వేరే అని అనుకుంటున్నాను నేను.
మీరు ఇచ్చిన వచ్చిన దానికి చెప్పిన దానికి కొంచెం కనెక్షన్ అర్థం కాలేదు. మీరు రెండు వేరు వేరు అన్నారు, అలా తీసుకుంటున్నాం, ఒకటి కాదు అని అంటారు, అంతేనా? ఇక్కడ పాత నిబంధన ఆజ్ఞ, కొత్త నిబంధన ఆజ్ఞ ఒకటేనా వేరు వేరా కాదు ప్రశ్న. ప్రశ్న ఏంటంటే ఆ క్రియ 28 మోహపు చూపు, వ్యభిచారం అనే క్రియ, వ్యభిచారపు మోహపు చూపు రెండు ఒకటేనా? అది ప్రశ్న. మీరు వేరు వేరు అన్నట్టుగా తీసుకోమంటారా?
అంటే శరీరంతో పాపం చేయడం అది ఇంకా భ్రష్టత్వానికి వెళ్ళిపోతారు, ఇది మనసులో ఊహించుకోవడమే, స్టార్టింగ్ లోనే మనం అది కట్ చేయాలన్నట్టు.
ఓకే, రెండు వేరు వేరు. నహమ్య ఒకటే ఒకటే అన్నాడు, ఇందిరా టీచర్ గారు వేరు వేరు అన్నారు, మిగతా టీమ్ సభ్యులు రెస్పాండ్ అవ్వాలి. ప్రసాద్ కదా,
ఇప్పుడు ఎస్ ప్రభు చెప్పిన విధానం ప్రకారం అయితే తలంచడం అంటే మనసులో దాన్ని భావించడం, వ్యభిచారం చేయడం అంటే భావించినా కూడా తప్పు చేసినట్లే, వ్యభిచారం చేసినా తప్పు చేసినట్లే అట్లే, కాబట్టి రెండు ఒకటేనని భావిస్తున్నాను.
సో రెండు ఒకటే అని ప్రసాద్ కూడా అభిప్రాయపడ్డాడు. ఓకే, మిగతా సంగతి ఎందుకంటే అందరూ ఒకటే మాట్లాడితే మనం కంక్లూడ్ చేయొచ్చు, రెండు రకాల సమాధానాలు వస్తున్నాయి కాబట్టి మీరు రెస్పాండ్ అవ్వాల్సిందే.
నేను కూడా రెండు ఒకటే అంటాను.
ఒకటే అని దివ్యస్ అందరు, ఆల్మోస్ట్ ముగ్గురు ఒకటే అన్నారు, ఒకరు వేరు అన్నారు. మిగతా సంగతి త్వరగా చాట్ బాక్స్ లో ఎలిజబెత్ డిఎఫ్జి అనకాపల్లి ఒకటే అన్నారు, కృష్ణవేణి 2nd బెటాలియన్ ఒకటే అన్నారు, శిరీష సిస్టర్ తను కూడా ఒకటే అన్నారు, అనిత చంద్రశేఖర్ రెండు ఒకటే అన్నారు, ఏఎస్ ప్రమీల గారు ఒకటే అన్నారు. కొంతమంది ఏమన్నారంటే అనిల్ ఏమంటాడంటే వ్యభిచారం అనేది పాపం, సిన్, మోహపు చూపు అనేది పాపపు ఆలోచన. ప్రశ్న ఏంటి, ఒకటా కాదా? అది మాట్లాడకుండా మిగతా మాట్లాడితే ఎట్లా తీసుకునే తెగారు. డాక్టర్ సవంతి, వ్యభిచారం క్రియారూపం, మోహపు చూపు హృదయ ఆలోచన, మోహం వ్యభిచారానికి దారితీస్తుంది. వేరు వేరు అనుకోవాలేమో మా ప్రశ్నకి మీ ఎక్స్ప్లెనేషన్. యా, ఇక్కడ అనసూయ డిఆర్డిఏ ఒకటే అన్నారు, సరే అనిల్ ఎక్సైజ్ వేరు వేరు అన్నాడు, అట్లా రెండు రకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి రూపస్ ఈ రెండు భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. దీని మీద నీకేమన్నా క్లారిటీ వచ్చిందా? నువ్వేమైనా ఒక పక్కకి వెళ్తావా, ఒకటా రెండు వేరు వేరు అంటావా?
నాకు అర్థమైంది రెండు వేరు అనుకుంటున్నాను అన్న, కానీ రెండు వేరు కానీ రెండు కూడా పాపానికి దారితీస్తుంది. అంటే ఇలా ఎట్లా అంటేనా,
నేను ఆల్రెడీ ఆలోచనలో నేను మోహంతో వ్యభిచారం చేస్తున్నాను కాబట్టి నేను దాన్ని ఫిజికల్ గానే చేస్తాను అని అనుకోవడానికి ఉంటది కదన్నా.
రెండు వేరు వేరు అని అన్నప్పుడు బాగుంది. ఏమైనా కొంచెం రెండు రకాల అభిప్రాయాలు పడుతున్నారు కాబట్టి టీమ్ సభ్యులు పార్టిసిపెంట్స్ దాని ఏమైనా జస్టిఫై చేస్తావా రెండు వేరు వేరు ఎట్లా అన్నావు ఎందుకు అంటున్నావు?
యాక్ట్ ఆఫ్ సిన్ అనేది వ్యభిచారం చేయటం అనేది ఫార్ మోర్ వర్స్ట్ దాన్ హ్యావింగ్ ఇన్ థాట్ అన్న.
ఓకే, ఖచ్చితంగా ఆలోచన అన్నది ప్రారంభము, క్రియ అన్నది కొనసాగింపు ఒకటి కాదు, కాన్సిక్వెన్సెస్ అని తీసుకోవచ్చు. అయితే అంతేనా, క్లియరా? నీకు నీ ప్రశ్న సమాధానం వచ్చిందా?
అవును, అక్కడనే ఆగుతున్నా.
అక్కడ ఆగుతాను. ఇప్పుడు నేనేమంటానంటే రెండు కాన్సిక్వెన్సెస్ కాబట్టి ఇప్పుడు పనిష్మెంట్ రెండింటికి ఒకటే ఉంటుందా, వేరు వేరుగా ఉంటుందా, లేదా సివియారిటీ రెండింటి సివియారిటీ ఒకటే ఉంటుందా, వేరు వేరుగా ఉంటాయా? ఇక్కడ ఏమైనా టీమ్ సభ్యులు రూపస్థులు ఏమైనా ఆలోచించు, టీమ్ సభ్యులు కూడా ఆలోచించండి. రెండు వ్యభిచారంగా పరిగణించబడ్డప్పుడు రెండింటికి ఒకటే పనిష్మెంట్ అనుకుందామా? పనిష్మెంట్ అన్న మాట దగ్గర దేవుడి దృష్టిలో పనిష్మెంట్ ఒకటి, దేవుడిచ్చే పనిష్మెంట్ ఒకటి, సొసైటీలో కూడా దాని రిజల్ట్ ఒకటేనా అన్నది కూడా కొంచెం ఏమైనా ఆలోచిస్తే బెటర్
ఏమో. బ్రదర్, పనిష్మెంట్ ఒకటే బ్రదర్,
రెండింటికి పనిష్మెంట్ ఒకటే అన్నారు. అది ఎక్కడ, మా దేవుడి దగ్గర సొసైటీలోనా?
దేవుని దగ్గర సార్.
దేవుడి దృష్టిలో రెండింటికి ఒకటే పనిష్మెంట్. ఓకే, మిగతా వాళ్ళు మాట్లాడండి.
సార్, దేవుని దృష్టిలో పనిష్మెంట్ ఒకటే, కానీ సొసైటీలో మాత్రము ఆలోచన అనేది బయటకు కనిపించదు, క్రియ అనేది బయటకు కనిపిస్తుంది, సమాజంలో చెడ్డ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి క్రియకు మాత్రం సొసైటీలో శిక్ష వేరే విధంగా ఉంటుంది.
సొసైటీలో అయితే రెండిటికీలో అసలుకే కలంపుక శిక్షే లేదు, క్రియకు శిక్ష ఉంది, దేవుడి దగ్గర రెండిటికి శిక్ష ఉంది అని ప్రసాద్ అంటాడు. ఓకే, ఓకే. టీమ్ సభ్యులు కూడా అలాగే మాట్లాడుతున్నారు, పనిష్మెంట్ ఒకటే అని రమేష్ అన్నాడు, తర్వాత ఏఆర్ఎస్ఏ నాగరాజ్ కూడా దేవుడి దగ్గర పనిష్మెంట్ ఒకటే అంటున్నారు, సుగుణ కూడా ఒకటే పనిష్మెంట్ అంటున్నారు, మల్లారెడ్డి గారు కూడా ఒకటే శిక్ష అంటున్నారు. మేబీ ఇక్కడ దీన్ని ఇంకో ప్రశ్న ఇలా అడగవచ్చు, ఇప్పుడు ఎలాగా దేవుడు మోహపు చూపు చూస్తే పనిష్మెంట్ చేసిన దానికి చూసిన దానికి ఒకటే ఇచ్చాడు కాబట్టి ఎలాగా తలంపులు చెడిపోయాయి? ఇక ఆ వ్యభిచారం అనే పాపంలో కొనసాగటం లేదా క్రియారూపంలో ఉండటం, నా హృదయం చెడిపోయింది, దేవుడు శిక్షిస్తాడు, ఇక విచ్చలవిడిగా తిరిగేయచ్చా? రెండింటికి ఒకటే కదా పనిష్మెంట్, లేదంటే రెండింటికి ఏమైనా గీత గీసుకుందామా? రూపస్, నా ప్రశ్న కన్వే అయిందా?
అన్న కన్వే అయిందన్నా, కన్వే అయిందన్నా.
ఒకసారి నీ సొంత మాటలో చెప్పు, నువ్వు స్మార్ట్ గా చెప్తా.
నీ ప్రశ్న కదన్నా?
నా ప్రశ్న
ఎలాగో నా ఆలోచనలో నేను తప్పు కలిగి అంటే వ్యభిచారం మోహం కలిగి ఉన్నాను, ఆలోచన కలిగి ఉన్నాను కాబట్టి నేను ఆ వ్యభిచారమే చేస్తే అయిపోతుంది కదా అన్న ఆలోచన కదా మీది.
ఇక బరి తగ్గించి తెగొచ్చు కదా, ఇంకెలాగ ఆయన శిక్షిస్తాడు, నా నా మనసును నేను కంట్రోల్ చేసుకోలేను కాబట్టి క్రియారూపంలో ఆ కోరికను తీర్చుకోవడం అన్నదాన్ని రెండు ఒకటే కదా, ఇక తెగించవచ్చు కదా, లేదా తెగించకూడదు, దానికి దీనికి వ్యత్యాసం ఉంది, తెగిస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది, పనిష్మెంట్ ఒకలా ఉండదు అని ఏమైనా మనం గీత గీసుకుందామా? నువ్వు తెగించినా బరి తెగించి తిరిగినా లేకపోతే మనసులో పెట్టుకున్నా ఒకటే బాబు
ఏది చేసినా ఒకటే బాబు అంటారా, ఒకటే అన్న మాట దగ్గర కొంచెం ప్రమాదం ఉంది కదా అని అంటారు. ఇక్కడ ఏమైనా మాట్లాడతారా?
వ్యభిచారపు క్రియ చేస్తే నన్ను ఎవరైనా చూస్తారు, నేను పట్టబడతాను అని అనుకుని ప్రతిరోజు వ్యభిచారపు ఆలోచనే కలిగి ఉండి కలిగి ఉండటం కరెక్ట్ కాదు కదా.
మళ్ళా అన్ని వాయిస్ కట్టింది, మళ్ళా చెప్తావా?
అలా వ్యభిచారం చేయటం ఎవరైనా చూస్తే నేను పట్టబడతాను, అంటే సొసైటీకి భయపడి. కానీ అలా అనుకుని వ్యభిచారం చేయను, కానీ ప్రతిదినం నా ఆలోచనలో నేను
నాకు బ్రేక్ అవుతుందా లేకపోతే మీకు కూడా బ్రేక్ అవుతుందా? టీమ్ సభ్యులు రూఫస్ వాయిస్
బాగుంది సార్, బాగుంది.
వస్తుందమ్మా వాయిస్ వస్తుందా?
ఆ బాగా వస్తుందండి, రూపస్ గారిది వస్తుంది.
నాది ప్రాబ్లం అనుకుంటాను. సార్ ఇంద్రా గారు చెప్పు. రూపస్ నాకు వాయిస్ బ్రేక్ అయిపోయింది సార్.
అలా వ్యభిచారం చేస్తే నేను పట్టుబడతాను, నేను అవమానంగా ఫీల్ అవుతాను అని నేను వ్యభిచారం చేయను, కానీ ప్రతిరోజు నా ఆలోచనలు నేను వ్యభిచారపు ఆలోచనలే కలిగి ఉంటాను. అది ఫార్ మోర్ వర్స్ట్ కదా, అంటే అది అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ ఆఫ్ యువర్ హార్ట్. అంటే మన హృదయంలో మనం ఒక చాయిస్ కలిగి ఉన్నాం కాబట్టి అది కూడా ఈక్వల్లీ తప్పు అని చెప్పేసి నాకు అర్థమవుతుంది.
ఈక్వల్లీ తప్పు. మల్లారెడ్డి గారు ఏమన్నారంటే, నువ్వు ఆలోచన కలిగినంతసేపు సొసైటీ నిన్ను పనిష్ చేయదు, ఒకవేళ నువ్వు క్రియారూపం చేస్తే సొసైటీ పనిష్ చేస్తుంది. సొసైటీ పనిష్ చేయడమే కాకుండా ఇక్కడ ఈ సచివ వాహిని కామెంటరీలో దీన్ని కొంత మాట్లాడారు. నేను అందుకే ఈ పాయింట్ మీకు మీ ముందుకు తీసుకొచ్చాను. వీళ్ళు ఏమన్నారంటే రెండు ఒకటే అయితే ఇక్కడ ఏమంటారంటే, ఇక్కడ అలాగా మరోసారి అక్షరాల ఉన్న ఆజ్ఞ కంటే యేసు మరికొంత ముందుకు వెళ్లి హృదయంలోని తలంపుల విషయం నొక్కి చెప్తున్నాడు అని మాట్లాడుతూ ఏమన్నారు ఇక్కడ అండి, 28లో అన్నారు ఇలా అంటారు, మోహం తలంపులు ఉన్నవారు ఇక వ్యభిచారం చేసినా నష్టమేమీ లేదని ప్రభు ఉద్దేశం కాదు అది ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకెలాగా తలంపుల్లో పాపం ఉంది, దేవుడు ఎలాగా శిక్షిస్తాడు, నేను ఆ కోరిక నెరవేర్చుకుందాము అనుకోవడానికి లేదు అని మాట్లాడతారు. మోహం తలంపుడు ఉన్నవారు ఇక వ్యభిచారం చేస్తున్న నష్టమేమీ లేదని ప్రభు ఉద్దేశం కాదు, లోపల ఆలోచనకు బయట ప్రవర్తనకు తేడా ఏమీ లేదని ఆయన చెప్పడం లేదు. మన మనసులో ఆలోచనల కంటే మన చర్యలు ఇతరులకు మనకు కూడా చాలా ఎక్కువ హాని కలిగిస్తాయి. సాటి మనిషిని ద్వేషించటం దానంతట అది చెడు విషయమే గాని అతని హత్య చేయడం అనేది ఒక మెట్టు ముందుకు వెళ్లి అతడి ప్రాణాన్ని దోచుకుంటుంది. కామదృష్టి చెడు విషయమే గాని వ్యభిచారం అయితే ఒక మనిషిని కలుషితం చేసి మరొకరిని కూడా పాపంలో ఈడ్చి తద్వారా కలిగే చెడు ఫలితాలన్నింటినీ వెంట పెట్టుకొని వస్తుంది. ఒకరికి మోహపు చూపు ఉంటే ఇక వెళ్లి వ్యభిచారం చేసినా ఆ మోహపు చూపు కంటే ఎక్కువ పాపం కాదులే అనటం సైతాను కల్పించిన అబద్ధం. ఇది కొంచెం మీకేమైనా అర్థమైతే ముందుకెళ్ళొచ్చు, లేకపోతే దీని మీద ఏమైనా మీరు మాట్లాడచ్చు. సజీవ వాహిని కామెంటరీని మీరు తీసుకుంటారా? ఇక్కడ ఏమైనా మాట్లాడతారా? ఏమన్నాడంటే, ఎలాగా తలంపుల్లో పాపం చేసేసాను క్రియల్లో కూడా పాపం చేసినా పర్లేదు అనుకునే ఉదార స్వభావం మంచిది కాదు. యేసుక్రీస్తు ప్రభు ఒకటే అని అన్నప్పటికీ కాన్సిక్వెన్సెస్ మాత్రం వేరేగా ఉంటాయి. అందుకే దావీదు మేబీ ఇలా అనొచ్చేమో, దావీదు బెత్షెబాను స్నానం చేస్తుండగా చూశాడు, తలంపు పుట్టింది. అక్కడ ఆయన జాగ్రత్త పడడానికి ఛాన్స్ ఉంది, కానీ ఆయన చేసిన పరిణామం ఒకటే
ఒక మర్డర్ ఇద్దరు చావుకు కారణమైంది, ఆయన చాలా కష్టాలు అనుభవించాల్సి వచ్చింది, కాన్సిక్వెన్సెస్ వేరే. కాబట్టి ఒకటే అయినప్పటికీ రెండింటిని సమానం అని అనడానికి కూడా మంచిది కాదు. తలంపులు సరి చేసుకోవచ్చు, ఒప్పుకోవచ్చు, ప్రభు సహాయం అడగవచ్చు, దిద్దుకోవచ్చు. క్రియలు దిద్దుకోవడం వల్ల కాదు, క్రియారూపం అన్నది చాలా ప్రమాదము అని సజీవ వాహినివులు అంటున్నారు. మీరేమంటారు టీం సభ్యులు?
అంతే సార్, ఇప్పుడు ఊహల్లో తలంపుల్లో ఉండగానే మనం కట్ చేసుకోవచ్చు, కానీ ఒకసారి తప్పు చేసిన తర్వాత అది సరిదిద్దుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి ముందే తలంపుల్లోనే సరి చేసుకునే అవకాశం ఉంది.
మరి యేసుక్రీస్తు ప్రభు అలాంటప్పుడు ఆ వ్యభిచారం చేయొద్దు అన్న మాటను ఎందుకు తలంపులతో లింక్ పెట్టి మాట్లాడినట్టు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు రెండు వ్యత్యాసం ఉన్నప్పుడు ఇంకెందుకు యేసుక్రీస్తు ప్రభు అప్పుడు వ్యభిచారం చేయొద్దు అని చెప్పడం మాట విన్నారు కదా, ఇప్పుడు తలంపులు కూడా వ్యభిచారం అని రెండు వేరు వేరే అయినప్పుడు ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడు దాన్ని? ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది? టీమ్ సభ్యులు
అంటే ఆ ఆలోచన ఒక ఇమాజినేషన్ తో మొదలవుతుందన్నా, అంటే నీ చాయిస్ తోనే మొదలవుతుంది. నువ్వు ఇచ్చే హృదయంలో ఇచ్చే ఆలోచనను అక్కడ కంట్రోల్ చేయమని హృదయం కొరకు ఎక్కువ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అర్థమవుతుందన్నా.
యేసుక్రీస్తు ప్రభు బాబు క్రియ చేస్తే సరిదిద్దుకుంటాను, ఒప్పుకుంటాను, పశ్చాత్తాపడతాను అని అనుకోవద్దు. తలంపు కూడా వ్యభిచారమే కాబట్టి తలంపు దగ్గరే నువ్వు పశ్చాత్తాపడు, తలంపు దగ్గరే నువ్వు దిద్దుకో, తలంపు దగ్గరే దాన్ని తుంచే. ఇంద్ర టీచర్ గారు చెప్పినట్టుగా ఆయన దాని మూలాన్ని హృదయంలో స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నట్టుగా తీసుకుంటే బాగుంటుంది. చాలా మంది మాట్లాడినట్టుగా తలంపు క్రియకు దారి తీస్తుంది, కాబట్టి తలంపులే తలంపు కూడా పాపమే. లోక చట్ట ప్రకారంగా తలంపు పాపం కాదు, కానీ దేవుడి చట్ట ప్రకారంగా తలంపు కూడా పాపమే. కాబట్టి నువ్వు అక్కడే నువ్వు సీరియస్ గా తీసుకొని అక్కడే నువ్వు దిద్దుబాటులోకి రావటం మంచిది అన్నట్టుగా తీసుకుంటే బాగుంటుందేమో. ఓకే, బాగుంది, కొంత మనం క్లారిటీకి వచ్చాం. ఇక్కడ ఇంకొక నేను మాటలా అంటాను. ఇప్పుడు ఈ సినిమా యాక్టర్లు యాక్ట్రెసెస్ నటి నటులు అందరూ కూడా ఈ డైరెక్టర్లు అందరికీ ప్రొడ్యూసర్లు అందరికీ వాళ్ళొక ఆట వస్తువు, వాళ్ళని అర్ధనగ్నంగా చూపించి చాలా మంది మనసులో వ్యభిచార తలంపులు పుట్టిస్తున్నారు. దీని మీద మీరేం కామెంట్ చేస్తారు? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఒక మాట అన్నారు, ఏమన్నారంటే ఇక్కడ ఒక చక్కటి మాట ఇలా మాట్లాడేశారు. ఒకరికి మోహపు చూపు ఉంటే ఇక వెళ్ళి వ్యభిచారం చేసిన ఆ మోహపు చూపు కంటే ఎక్కువ పాపం కాదులే అనటం సైతాన్ని కల్పించిన అబద్ధం అన్నారు. ఇక్కడ సినిమాలను ఎలా అర్థం చేసుకుందాం, మీడియాను ఎట్లా అర్థం చేసుకుందాం యేసుక్రీస్తు ప్రభు బోధనను బట్టి, ఎవరు కొంచెం మీరు మాట్లాడతారు?
సరే, ఒకటి యాడ్ చేస్తాను. వ్యభిచారం చేయకుండా ఉండే అవకాశం ఉంది, కానీ ఈ హృదయంలో వచ్చే తలంపులు రాకుండా అవకాశం లేదు. మెయిన్ కాన్సిక్వెన్సీ అదే కాబట్టి వీటిని కంట్రోల్ చేయడం కష్టం. బాహ్యంగా వ్యభిచారం చేయడం, దీన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ హృదయంలో తలంపులు ఉండవు కాబట్టి ఇది ఒకటే అని అంటున్నాను.
మళ్ళా రెండు ఒకటే అంటున్నావు, వేరు వేరు అంటున్నావు, ఏమంటున్నావు?
ఒకటే ఒకటే అంటున్నాను.
ఒకటే అన్నావు, ఎందుకో అన్నావు కొంచెం అర్థం కాలేదు. ఏదో చెప్పావు నానిస్తూ, ఇప్పుడు ధైర్యంగా గట్టిగా చెప్పు.
నేనేమంటానంటే హృదయంలో ఆలోచనని కంట్రోల్ చేసి కోవడం కొంచెం కష్టం.
ఓకే,
బాహ్యంగా వ్యభిచారం చేయడం మానేయచ్చు ఏదో ఒక సర్కంస్టాన్సెస్ బట్టి.
ఓకే, ఆలోచన మనం కంట్రోల్ చేయడం మన చేతిలో లేదు వరకునే వస్తాయి, క్రియలు మాత్రం మనం కంట్రోల్ చేయొచ్చు అన్నా. ఓకే, అయితే
దాన్ని బట్టి మనం ఈ సినిమా యాక్ట్రెస్ ని ఉద్దేశించి మీరు మాట్లాడారు కదా, దాంట్లో ఇది యాడ్ చేసింది.
ఓకే, నేనేమంటానంటే మనల్ని ఒకటే అని చెప్పి మనం కన్ఫ్యూజ్ చేస్తాం, రెండు పాపాలే అని ప్రభు చెప్పిన రెండు పాపాలలో వ్యభిచారానికి క్రియారూపంలోకి రాకుండా ఓ తలంపుల్లోనే పాపం వచ్చింది కాబట్టి అక్కడే నువ్వు పసిగట్టి అక్కడే నువ్వు పశ్చాత్తాపడి అక్కడే నువ్వు సీరియస్ గా తీసుకోవటం అని తీసుకోవాలని ప్రభు చెప్తున్నారు. అక్కడ మనం ఇక తలంపు వచ్చేసింది, నేను వ్యభిచారం చేసేసినట్టుగా దేవుడు లెక్కలో తీసుకొచ్చేసాడు, ఇక ఎలాగ వ్యభిచారం చేస్తాను అనొద్దు, దాన్ని విషయంలో సీరియస్నెస్ ఆయన మాట్లాడుతున్నాడు అన్నట్టుగా తీసుకుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. రెండు, ఈ దేవుడు తలంపులను కూడా వ్యభిచారంగా పరిగణిస్తున్నాడు కాబట్టి సాతాను దీన్ని ఏమైనా వాడుకుంటున్నాడా సినిమాలను బట్టి మీరు మాట్లాడండి అన్నారు. ఇక్కడ ఏమన్నా మాట్లాడండి.
ఖచ్చితంగా సార్, సినిమా చూడడం ద్వారా మోహపు చూపు అనేది మన హృదయంలోకి వస్తుంది. ఖచ్చితంగా సినిమాలు అనేవి చూడకూడదు.
సినిమా చూడొద్దు అని బైబిల్ ఎక్కడుందండి అని అంటారు. మీరేమైనా ఇక్కడ ఏమైనా మాట్లాడితే బాగుంటుంది. అందుకే ఇందిరా టీచర్ గారు బలగుద్దినట్టుగా సినిమాలు చూడొద్దండి, సాతాన్ అక్కడ పనిచేస్తున్నాడు అనేస్తున్నారు. ఓకే, రైట్, ఇక ముందుకు వెళ్దాం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? కొంత డిస్కస్ చేసాం, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మాట్లాడండి. అనిల్ ఏమంటాడంటే, దేవుడు ఏదైతే చెయ్యొద్దని చెప్పాడో సాతాను దాన్నే ప్రజలు చేసేటట్లు సినిమాను వాడుకుంటున్నాడు. బాగుంది ఆ స్టేట్మెంట్, చాలా బాగుంది. సినిమాలు మోహం చూపి దారితీస్తాయి. చాలా ఘోరం, చాలా ఘోరం. చాలా అడ్వర్టైజ్మెంట్ల దగ్గర కూడా ఇదే జరుగుతుంది. మీరు సోఫా సెట్ కొనండి అని పెడతాడు బ్యానర్ మీద, సోఫా సెట్ పక్కన అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిని పెడతాడు. అరే సోఫా సెట్కి ఈ అమ్మాయికి ఏం ప్రా సంబంధం అంటే, వాడు ప్రతి దాన్ని వాడుకుంటున్నాడు మోహపు చూపులు పుట్టించడానికి, తలంపుల్లో పాపం పుట్టించడానికి. అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి మనం తలంపులది ఏముందులేండి, చూపులది ఏముందులేండి, ఆస్వాదిస్తానండి, లైన్ ఆనందం అండి, ఈ మాటలు విశ్వాసికి తగింది కాదు, జాగ్రత్త పడాలి. ముందుకు వెళ్దాం. ఇంకేమైనా మీరు ప్రశ్నలు ఉన్నాయా ఈ 11 వచనాల్లో?
అదే 30 వచనంలో, 29 వచనంలో, అంటే కుడికన్ను తీసేస్తే సరిపోతుందా, అంటే నా నుంచి నేను నరకం నుంచి తప్పించుకున్నట్లేనా, అంటే లిటరల్ గా తీసుకోవాలన్నా దీన్ని అనేది కొంచెం అర్థం కావాలన్నా.
ఇక్కడ 28-29 వచనాల్లో ఆయన తలంపులు పాపము అని మాట్లాడుతూ తలంపులకు పరిష్కారం చూపిస్తున్నాడు ఆయన. ఏంటో పరిష్కారం, భయంకరమైన పరిష్కారం, నరికేసుకో పెరికేసుకో అన్నాడు. ఏంది దీని అర్థం అని అంటాడు 29-30. నరికేసుకో పిరికేసుకో అన్న దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏమన్నా మాట్లాడతారా?
ఆలోచన రాగానే దాన్ని చంపేసుకోవాలి అని అర్థం సార్, నరికేసుకోవడం అంటే ఆలోచన తలంపులో చంపే.
అంటే ఇక్కడ అవయవాలు నరికేసుకోమనా, లేకపోతే ఆ అవయవాలలో వస్తున్న ఆలోచన నరికేసుకోమనా?
ఇప్పుడు కన్ను మనం చూసిందల్లా ఆశిస్తుంది కదండి, అక్కడ అది చూడగానే మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, అంటే ఆ చంపేసుకోవాలి ఆలోచనని, ఆ టెంప్టేషన్ ఆ ప్రేరణని చంపేసుకోవాలి అని నాకు అర్థమైంది సార్.
సందీప్ ఏమంటాడంటే, కాళ్ళు చేతులు తీసేయమని చెప్పినప్పుడు నిజంగా అలాగే చేయాలా లేక రూపకంగా చెప్పాడా, అదే డిస్కస్ చేస్తున్నాం. విజయచంద్ర ఏమంటాడంటే, రెండు కళ్ళు పీకేసుకున్న లాభం లేదు, ఎందుకంటే అది హృదయంలో పుట్టేది కదా, కాబట్టి తలంపులను నరకడం మంచిది,
ఆరగ్రంథం మనం నరికేసుకోవాలన్న మాట దగ్గర ఆరగ్రంథం నరికేసినా అది పోదు. కాబట్టి మూలం హృదయం, హృదయంలో ఆ ఆర్గనకు సంబంధించిన తలంపులు నరకండి అని అంటాడు విజయ చంద్ర. ఓకే, జయరామ్ హెడ్ క్యాని సేవులు ఆలోచన నరకాలి అని అంటాడు. ఓకే ఓకే, ఇంకేమైనా మాట్లాడతారా? మరి ఎందుకు ఆలోచన నరకాలన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆలోచన నరకండి అని అనకుండా అవయవాలు నరకండి అని ఎందుకు మాట్లాడుతున్నట్టు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
అంటే వాటి ద్వారానే కదా కన్ను చెయ్యి, కన్ను చూసిందల్లా చెయ్యి చేసేయడం. సో దీన్ని కంట్రోల్ చేసుకుంటే మన యొక్క హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకుంటే మన శరీరం వరకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉండదని అని నాకు అర్థమైంది సార్.
ఓకే, ఇంకేమైనా మాట్లాడతారా? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఇంత కఠినమైన భాష వాడేస్తున్నాడు ఇక్కడ? ఆ భాష వాడడాన్ని లిటరల్ గా కళ్ళు తీకేసుకోవాలి, చెవి నరికేసుకోవాలి కాదండి, అది రూపకంగా మాట్లాడాడు. అర్థం మాత్రం ఆలోచన నరికేసుకోవడం అని అన్నాం. మరి ఎందుకు వాడు ఉంటాడు? ఏమైనా ఈ సీరియస్నెస్, ఈ సివియారిటీ వెనకాల ఏమైనా ఆలోచించండి, ఎందుకోసం అలాగ అంటారు?
అంటే ఈ లా కీపర్స్, ఈ పరిసయులు, సద్దు శాస్త్రులు, పరిసయులు ఎవరైతే ఉన్నారన్నా యాజ్ వెల్ డిసైపుల్స్ కూడా ఈ కాంటెక్స్ అంతట్లో. ఈ శాస్త్రులు పరిసయులకు వీళ్ళేంటంటే వ్యభిచారం చేయకూడదు, ఎస్ నేను వ్యభిచారం చేయలేదు, నేను పర్ఫెక్ట్ అని. కానీ వాళ్ళు ఇంటెన్షనల్ గా వాళ్ళ హార్ట్స్ లో మాత్రం ఆ థాట్స్ కలిగి ఉన్నారు. సో ఇక్కడ కూడా దానికంటే దాన్ని ఇంకా ఫర్దర్ క్లారిటీగా మాట్లాడుతున్నాడు నా దేవుడు. అంటే మీరు లా కీపర్స్ కరెక్టే, కానీ మీరు మీ కుడికన్ను మీరు అభ్యంతరపరిచినలా మీరు తీసేసుకుంటాం అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఒకవేళ కుడికన్ను అయిన తర్వాత మళ్ళీ ఎడమ కన్నుకు వస్తే ఏమవుతుంది? కుడి చేయపో అయిన తర్వాత ఎడమ కన్నుకు వస్తే, ఎడమ చేస్తే ఏమవుతుంది? ఆ రెండు తీసేసుకుంటారు, నీ మనసుని తీసేసుకుంటారా, నీ టోటల్ శరీరాన్ని తీసేసుకుంటారా? అంటే అది కాదు, సెంట్రాలిటీ ఆఫ్ ద హార్ట్ ని నీ మనసు లోపరుచుకోవాలి, అక్షరానుసారమైనది లా కాదు, నీ హృదయాన్ని లోపరచాలి దేవునికి అని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా నాకు అర్థమైంది.
లా కీపర్స్ కాబట్టి లా వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు. మేబీ దాన్ని ఏమన్నాడు, అందరి ముందు కొట్టి చంపండి అన్నాడు. ఇలా అనొచ్చేమో ఎవరైనా వ్యభిచార తలంపులతో ఉన్నారు అని మనం వాళ్ళని తీసుకొచ్చి అందరి ముందు రాళ్ళిచ్చి కొట్టి చంపితే, లేకపోతే కళ్ళు పీకేస్తే ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళు చాలా భయపడతారు. సివియారిటీ మాట్లాడుతున్నాడు అని మనం తీసుకుంటే బాగుంటుందన్న మాట బాగుంది. దాన్ని జయరామ్ హెడ్ కానిస్టేబుల్ అంటాడు, అంత తీవ్రమైంది అనేది భావన సార్ అన్నాడు. అంత కాళ్ళు చేతులు నరికేసుకోండి అన్న మాట దగ్గర ఏముందిలేండి, ఎంజాయ్ చేస్తున్నాను, నైనా ఆనందం, చూస్తే తప్పే ఉంది, కళ్ళు వచ్చింది చూడడానికేగా, అట్లాంటి కబుర్లు చెప్పడానికి వీలు లేదు. ఆయన పీకేసుకో నరికేసుకో అన్నాడు కాబట్టి అంత జాగ్రత్త పడాలి అని అనిపిస్తా ఉంది. ఇక్కడ లక్ష్మణ్ ఏమంటాడంటే ఆయనకి అద్భుతమైన డౌట్లు వస్తాయి. ఒక డౌట్ వచ్చింది, బ్లైండ్ పర్సన్ పాపాలు ఘోరాలు చేసినట్టు ఎక్కడా వినలేదు. మేబీ పుట్టు క్రైస్తవుడు, పుట్టు గుడ్డోడు చేయకపోవచ్చు. మనమేమంటున్నాము, ఆల్రెడీ నీకు పాపం అంటే ఏంటో తెలుసు, కళ్ళతో చూసావు, ఇప్పుడు కన్ను పీకేస్తున్నావు. ఆ కన్ను పీకేస్తున్నావు కాబట్టి రెండో కన్నుకి ఆ శోధన రాదని కాదు, రెండు కళ్ళు పీకేసుకున్న పూర్తిగా ఆ తలంపులు, మేబీ రెండు కళ్ళు పీకేసుకుంటే కంట్రోల్ అవుతుందేమో, ఇంకో కన్ను ఉంది కదా, ఒక కన్ను పీకేసుకుని ఉన్నది కదా అని ఇందాకలు అన్నారు. సరే ముందుకెళ్దాం, మరి ముందుకెళ్దాం. సో ఇక్కడ మనం ఏమంటున్నామంటే కళ్ళు పీకేసుకోండి, చేతులు నరికేసుకోండి అన్న మాటల దగ్గర సిరియారిటీ మాట్లాడుతున్నాడు. ఏంటి, తలంపులకే నరికేసుకోమంటాడా, తలంపులకే పెరికేసుకోమంటాడంటే తలంపులు కూడా అంత ప్రమాదకరమైనవి అని ఆయన మాట్లాడాడు కాబట్టి జాగ్రత్త అని మనం తీసుకోవడం బాగుంటుంది. ఇంకేమైనా మాట్లాడతారా? ఈ 11 వచనాలు, ఆల్మోస్ట్ ఒక 4 వచనాల మీద మీరు వివరణ ఇచ్చుకుంటూ ప్రశ్న అడుగుతూ వచ్చారు, ఇంకేమైనా మాట్లాడతారా?
బ్రదర్ అది చిన్నదే కదా అని దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, తేలిగ్గా తీసుకోకూడదు, చాలా కఠినంగా ఆ విషయాన్ని మనం చాలా క్రమశిక్షణగా ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఈ మాట చెప్పాడండి. అదే సజీవవాహినిలో కూడా దాని గురించి రాశారు, అది ఒకసారి మీరు చూపిస్తారండి.
సజీవవాహినిలో సజీవవాహిని ఒకసారి చూస్తే ఏమైనా కమెంటేటర్స్ ఏం ఆలోచిస్తున్నారో మనకేమైనా అర్థమవుతుంది. ఇక్కడ అబ్రహాం గారు ఒక మాట అన్నారు, ఏమంటారంటే కిందే కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పి తర్వాత మాట్లాడు కాబట్టి అది వాళ్ళ పరిభాష, వాళ్ళకి అర్థమైన భాష కంటికి కన్ను పంటికి పన్ను. తలంపుల దగ్గర కూడా ఆయన కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అని ఆయన అంటాడు. బాగుంది. ఇక్కడ ఇలా అన్నారు, 29:30 వచనాల్లో పవిత్రతను సంపాదించుకోవడానికి శరీర భాగాలు నరుక్కోవడం త్వరపడుతుందని యేసు ప్రభు ఉద్దేశం కాదు, ఆయన ఉద్దేశం అది కాదట. మన పాపానికి కారణమయ్యేవి, పాపం చేయించేవి మన కళ్ళు చేతులు వంటి అవయవాలు కాదని ఆయనకు కూడా తెలుసు. అవయవాలే మూలం కాదని ఆయనకు తెలుసు. కళ్ళు పీక్కోవడం, చేతులు నరుక్కోవడం ద్వారా మన మంచి వాళ్ళం అయిపోము. ఆ పద్ధతుల ద్వారా పాపాలు చేసే అవకాశాలు లేకుండా పోవని కూడా ఆయన తెలుసు. కుడికన్ను పెరికేస్తే ఎడమ కన్ను ఉంటుంది, రెండూ పెరికేస్తే మనసులో బస్త హృదయంలో ఆలోచన లోహంలో ఉండనే ఉంటాయి. పాపం అనేది హృదయంలో గూడు కట్టుకుని ఉంది, దాన్ని జయించాలంటే సంపూర్ణ పశ్చాత్తాపం, పాత జీవితంలో పూర్తి తెగాదింపులు అవసరమని ఉద్దేశం. ఇక్కడ మనం అనుకున్న మాట వాడారేను, ఒక అత్యంత ప్రాముఖ్య సత్యాన్ని నొక్కి చెప్పేందుకు ఏది ఎలా కొట్టొచ్చిన రీతిలో మాట్లాడుతున్నాడు. అదేమంటే నరకం బారిన పడకుండా ఉండేందుకు ఒక మనిషి ఏం చేసేందుకైనా తెగించి ఉండాలి. బాబు నరకం అంత భయంకరమైంది, ఆ పెద్ద ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ఈ చిన్న నష్టానన్నా చేసుకో అని దాని సివియారిటీ, నరకం యొక్క సివియారిటీని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు అని వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. ప్రతి పాపం నుంచి, చెడు ప్రేరేప నుంచి దేవుని రాజ్యంలోకి ప్రవేశించనీయకుండా అడ్డుపడే ప్రతి దాని నుంచి తన్ను తాను ఛేదించుకొని వేరుపడాలి. ఇలా చెయ్యని వ్యక్తి దేవుని రాజ్యానికి ఇవ్వవలసినంత విలువ ఇవ్వడం లేదని మాట. దేవుని కోపానికి భయపడవలసినంతగా భయపడడం లేదన్న మాట. ఇక్కడ చక్కటి పదాన్ని కూడా వాడారు, చక్కటి పదాన్ని వాడారు. ఇక్కడ మేబీ ఈ వాక్యాన్ని మనం చదివితే బాగుంటుందేమో. కొలసీ 3:5 కోట్ చేశారు, రోమా 8:13 కోట్ చేశారు. కొలసీ 3:5 ఏమంటుందంటే చాలా రిలవెంట్ పరిస్థితి. కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి. అవయవాలు అన్నాడు, అవయవాలు పాపానికి కారణమైతే పాపాలను అవయవాలుగా పోల్చి చంపండి అన్నాడు అన్నమాట కోట్ చేశారు, రిలవెంట్ గా ఉంది. రోమా 8:13 కోట్ చేశారు, ఆత్మచేత శారీర క్రియలను చంపడం, ఆత్మచేత శారీర క్రియను చంపడం. సో దీన్ని రోమా 8:13 కొలసీ 3:5 నుంచి కూడా అవయవాలు నరకండి అంటే లిటరల్ గా ఆర్గన్స్ కాదు, ఆర్గన్స్ చేసే పనుల్ని వాటిని నరకండి అని మాట్లాడుతున్నారు. వచనాలు కూడా సజీవవాహినిలో కోట్ చేశారు. రూపస్ ఇక్కడ నీకేమన్నా క్లారిటీ వచ్చిందా?
అలా వచ్చిందండి,
ముందుకెళ్తాను, నీ క్లారిటీ వస్తే ముందుకెళ్తాను. ఇంకేమైనా మాట్లాడతారా? ఇక్కడ మనం ఎక్కడంటాడు అంటే గలతీ 5 అంటాడు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేశారు. సో శరీర ఇచ్చలు ఆశలు వాటిని సిలివేయండి, వాటిని నరకండి అన్నది బైబిల్ చెప్తున్నమాట. ప్రభు ఇక్కడ నరకం యొక్క సివియారిటీని చెప్పడానికి ఈ పదాలు వాడాడు, దీన్ని హైపర్బోల లాంగ్వేజ్ అంటారు. అతిశయోక్తి, దాన్ని కొంచెం ఎక్కువ చేసి మాట్లాడడం అన్నట్టుగా తీసుకుంటే బాగుంటుంది. లిటరల్ గా కాకుండా బాగుంది. ఇంకేమైనా మీరు మాట్లాడతారా ఈ వచనాల్లో నుంచి?
పాపానికి మూల కారణాన్ని తొలగించడం, అలాగే పాపం పట్ల తీవ్రమైన వైఖరిని కలిగి ఉండడం, నిత్యత్వాన్ని దృష్టిలో ఉంచుకోవడం అనేది మూడు కూడా ఈ అవయవాలు నరికేసుకోవడానికి అర్థం వస్తుంది సార్. అది సివియారిటీ చూసుకోవాలి. మీరు చెప్పినట్టే అది పాపం పట్ల తీవ్రమైన వైఖరి కలిగి ఉండాలి, అలాగే పరలోకాన్ని కూడా అదే నిత్యత్వాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని లోకంలో మహా అయితే మా 70 ఏళ్ళు 80 ఏళ్ళు మాత్రమే బతుకుతాం కదా. సో నాకున్న ఈ సెల్ ఫోన్ పిచ్చి కానీ లేకపోతే నేను చూసిందల్లా ఆశించడం కానీ ఇది నాకు చాలా నిత్యత్వాన్ని దూరం చేస్తుంది అనే భయం కూడా మనలో ఉండాలి సార్.
అదే అది అక్కడ దాకా మనం ఆపుదాం డిస్కషన్. ఫర్దర్ డిస్కషన్స్ ఉంటే మాట్లాడండి. ఆల్రెడీ మంచి డిస్కషన్ చేసాం, మనం క్లారిటీలోకి వచ్చాం. ఇంకా మిగతా వచ్చిన వాళ్ళు ఏమైనా మనకు డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయా, లేకపోతే మీకు అర్థమైపోయా? మనం 31 నుంచి 35 37 వరకు కూడా ఏమైనా ఈ వచనాలు మనం చక్కగా 27 నుంచి 30 వరకు 4 వచనాలు మాట్లాడగలిగాం. అందులో క్లారిఫికేషన్స్ వచ్చేసాయి. మిగతా 31 నుంచి 37 దాకా ఏమైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయా? లేదు అన్ని సింపుల్ గానే అర్థం అవుతున్నాయంటే ముందుకు వెళ్ళిపోదాం.
సార్ ప్రశ్న సార్, ఇంత ముందు సారి డిస్కస్ చేసాం కానీ అందరూ విన్నారు లేదు అని, వ్యభిచార కారణాన్ని బట్టి విడాకులు తీసుకొచ్చా సార్?
అంటే ఇక్కడ ఏమంటామంటే అమ్మా, పక్క వాళ్ళ కోసం ప్రశ్నలు అడగద్దు, మీకోసమే ప్రశ్నలు అడగండి. మాకు అర్థం కాలేదు అంటే ప్రశ్నలు అడగండి, లేకపోతే మీకు అర్థమైంది గతంలో నాకు ఈ ప్రశ్న ఉండేది, గతంలో ఇలా డిస్కస్ చేశాము కాబట్టి అని మీ సమాధానం చెప్పేయండి, దాని డిస్కషన్ పెట్టుకుంటాం. మనం ఏమంటామంటే నిజంగా అర్థం కాని ప్రశ్నలు అవుతాయి, అర్థమైనది మనమే నేను దీన్ని స్టడీ చేసి ఎలా చేశానని చెప్తే టైం సేవ్ అవుతుంది. అది నా పాయింట్. అట్లాగా మీరు స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, ఆన్సర్స్ ఇవ్వచ్చు, ప్రశ్నలు కూడా మీకుంటే అడగవచ్చు, పక్క వాళ్ళ కోసం అడగవద్దు, మీ ప్రశ్నలు అడగండి.
అది కొంచెం క్లియర్ గా కావాలి సార్ నాకు. వ్యభిచార కారణాన్ని బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు అనేది కొంచెం క్లారిటీ కావాలి సార్.
అది ప్రసాద్ డిఆర్డిఏ ఆ వాక్యాల మీద తను వ్యాఖ్యానం చేశాడు కాబట్టి ప్రసాద్ ఏమైనా మాట్లాడాలి. అంటే వ్యభిచారం అనే పాపాన్ని బట్టి డైవర్స్ తీసుకోవచ్చు అని ఈ వాక్యాన్ని బట్టి అనుకోవచ్చా? ఏమంటావు ప్రసాద్?
ఇక్కడ వ్యభిచారం చేయగానే డైవర్స్ తీసుకోవచ్చు అనేది వారి యొక్క భర్త భార్య ఇద్దరు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటది. ఒకవేళ భర్త తన అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు, ఒకసారి తప్పు జరిగింది కదా మరొక మారి తప్పు జరగకుండా చూసుకుని భవిష్యత్తులో మంచిగా కలిసి ఉండవచ్చు అనే సదాభిప్రాయంతో వాళ్ళు కలిసి ఉండవచ్చు. తప్పనిసరిగా విడాకులు తీసుకోవాలనేది ఎక్కడ లేదు. చాలా అలాంటి సందర్భాలు చాలా కలిసినాయి. కొన్ని పెద్ద మనుషుల ఒప్పందాలు, పోలీస్ స్టేషన్లలో జరిగే కేసుల విషయంలో కూడా వాళ్ళని సర్ది చెప్పి ఇద్దరిని జత చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. తప్పనిసరిగా విడాకులు తీసుకోవాలి అనేది అయితే లేదు. ఓకే అండి, నాకు తెలిసిన
అంటే తప్పనిసరిగా వ్యభిచార కారణాలను బట్టి విడిపోవాల్సిందే అని లేదు. ఆ వ్యభిచార కారణాన్ని బట్టి అది వాళ్ళ చాయిస్ అన్నావు. ఓకే ఓకే, ఇంకేమన్నా మాట్లాడతారా? పోనీ ఇలా అడగొచ్చేమో, నా ప్రశ్న ఇలా మార్చి అడుగుతాను, అసలుకి ఇది డైవర్స్ తీసుకోవచ్చా? ఏ కారణం బట్టి అయినా, వ్యభిచార కారణాన్ని బట్టి అయినా డైవర్స్ బైబిల్ ప్రకారంగా ఆమోదయోగ్యమా? డైవర్స్ కాన్సెప్ట్ మీద మాట్లాడచ్చు ఇక్కడ.
సార్ ఇక్కడ వాస్తవంగా దేవుడు మనల్ని కలిపింది ఇద్దరిని, అంటే వాళ్ళు ఒకవేళ వివాహం చేసుకున్నట్లయితే ఇద్దరు ఒకే శరీరంతో ఒకే మనసుతోటి ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు విడాకులు తీసుకోవాలని అనుకుంటారో, విడాకులు తీసుకునే క్రమంలో అతడు తప్పనిసరిగా వేరుపడడానికి అయితే వీలు కాదు, పాపం చేసిన వ్యక్తిగా మిగిలిపోతాడు. ఎవరైతే వివాహం చేసుకున్న వాళ్ళు మళ్ళీ విడిపోయిన తర్వాత వేరే వ్యక్తులతో మళ్ళీ తప్పనిసరిగా వివాహం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి, అప్పుడు ఎవరిని వివాహం చేసుకున్న వ్యక్తిని కూడా తప్పులోకి నెట్టిన వారు అవుతారు. ఈ విషయంలో మాత్రం తప్పు చేసిన వ్యక్తిగా మిగిలిపోతారు సార్. ఓకే, థ్యాంక్ యూ.
ఏమంటారంటే మేబీ లోక ప్రకారంగా డైవర్స్ తీసుకుని రెండో పెళ్లి చేసుకోవడానికి చట్టాలు ఒప్పుకోవచ్చేమో గాని, దేవుని చట్టం ఏమంటుందంటే నువ్వు రెండో పెళ్లి చేసుకున్నా వ్యభిచారం చేసినట్లుగానే అని అంటున్నాడు, అన్నట్టుగా తీసుకోవచ్చు అని ప్రసాద్ అన్న దాంట్లో నాకు అర్థమైంది. ఇదేదో కొంచెం ప్రమాదకరమైన స్టేట్మెంట్ లా ఉంది. మిగతా వాళ్ళు ఏమన్నా మాట్లాడండి. రెండో వ్యక్తిని కూడా పాపములు నెట్టినోలు అవుతాము అని అన్నాడు. ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ ఎలా ఉందంటే కొంతకాలం ఉంటారు, డైవర్స్ తీసుకుంటారు, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. దాన్ని లీగల్ గా చట్టం ఒప్పుకోవచ్చేమో కానీ బైబుల్ అది కూడా వ్యభిచారమే అని అంటుంది అన్నట్టుగా తీసుకోవచ్చా మాట్లాడండి.
ఇందాక మీరు సజీవాహనిలో కూడా మనం 27th verse చేస్తున్నప్పుడు ఇదే మాట ఉందన్నా, హృదయంలో ఉన్న పాపము మేబీ ఒకరికి కన్ఫైన్ అయి ఉంటది, యాక్ట్ ఆఫ్ సిన్ అనేది ఇద్దరితో కన్ఫైన్ అయి ఉంటది అన్న, అంటే ఇంకొకరిని కూడా.
అక్కడేంటి వ్యభిచారం కొరకు మాట్లాడాం, ఇక్కడేం మాట్లాడుతున్నావు? రెండో పెళ్లి కోసం మాట్లాడుతున్నాను నేను. డైవర్స్ తీసుకుని ఇంకో పెళ్లి చేసుకున్నారు, అది కూడా వ్యభిచారం అవుతుంది అని అడుగుతున్నారు.
అంటే ద్వితీయోపదేశకం 24వ అధ్యాయంలో అంటే ఈ విషయాలు, ఈ డైవోర్స్ గురించిన విషయాలు రాయబడినాయన్న, అన్క్లీన్ కేవలం అన్క్లీన్లీనెస్ కొరకు డైవోర్స్ ఇచ్చేస్తున్నారు అక్కడ. సో అది దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఒకటి ఉందన్న. అంటే ఒక భార్యను కేవలం నీ యొక్క అన్క్లీన్లీనెస్ బట్టి నేను పరిగణిస్తున్నాను.
31వ వచనం ఒకవేళ తప్పు కనిపిస్తే నేను ఇంకా ఈవిడితో ఉండలేనండి, నా వల్ల కాదండి, నా మనసు ఒప్పుకోదండి అంటే డైవర్స్ తీసుకో అని అన్నాడు. కానీ 32వ వచనం ఏమంటాడు, రెండో పెళ్లి చేసుకో, నువ్వు అదే చేస్తున్నావు, ఆమె అదే చేస్తుంది, ఇంకొక పెళ్లికి వెళ్ళినా అది వ్యభిచారమే అని అంటున్నాడేమో అనిపిస్తుంది. ఏమంటావు 32వ వచనం పెట్టుకొని? చాట్ బాక్స్ లో కొన్ని చెప్పడానికి ట్రై చేస్తున్నారు, కొంతవరకు ట్రై చేస్తున్నారు. ఏమన్నారంటే చాలా చక్కగా మాట్లాడుతున్నారు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. శిరీష ప్రేమ కుమార్ తనే ఉంటది, వ్యభిచార కారణాన్ని బట్టి విడిచిపెడితే అది పాపమా కాదా? విడిచిపెట్టిన వారిని వివాహం చేసుకోవచ్చా లేదా అదే మాట్లాడుతున్నాం. స్వామి అని ఏమంటాడంటే తీసుకోవద్దని యేసు ప్రభు చెప్తున్నాడు, అసలు విడాకులు వద్దు అని అన్నాడు. అట్లాగే మల్లారెడ్డి గారు ఆజ్ఞను తప్పినట్టే అన్నారు. తర్వాత ఇట్రపాలు విడాకులు తీసుకోకూడదు అని అన్నాడు. సుసన్న చక్కగా మత్తయి సువార్త 19:6 కోట్ చేసి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు, కాబట్టి డైవర్స్ ప్రస్తావనే లేదు. స్రవంతి అదే అంటే దేవుడు చదపరిచిన వారిని మనుషులు వేయపరచకూడదు అని మాట్లాడుతున్నాడు. తర్వాత చాలా చక్కగా శిరీష ప్రేమ కుమార్ మత్తయి సువార్త మాట్లాడుతూ 19:8 బాబు డైవర్స్ కొరకు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మీ భార్యను విడనాడ మోసే సెలవు ఇచ్చాను, కానీ ఆది నుంచి అలా లేదు. డైవర్స్ కాన్సెప్ట్ దేవుడి దృష్టిలో లేదు. మీరు మేము మా వల్ల కాదండి, ఏదో ఒకటి చేయండి అంటే మోషే చేశాడు, దేవుడు సెలవు ఇచ్చాడు, కానీ అది పర్మిషన్ విల్లే తప్ప పర్ఫెక్ట్ విల్ కాదు అని శిరీష తన అంటుంది. సన్ని అంటాడు బైబిల్ ప్రకారం డైవర్స్ తీసుకోకూడదు కాబట్టి ఇలా అసలుకి చాట్ బాక్స్ లో లేదు డైవర్స్ లేవు, డైవర్స్ మాట మాట్లాడొద్దు అని ప్రభు అన్నాడు అని మాట్లాడుతున్నారు. సందీప్ అంటాడు వ్యభిచారం జరిగితే నిష్కల్మషుడు ఇన్నోసెంట్ పార్ట్నర్ రెండో పెళ్లి చేసుకోవచ్చు, ఇతర కారణాల కోసం విడాకులు తీసుకొని పెళ్లి చేస్తే అది వ్యభిచారానికి పరిగణించబడుతుంది. ఇదే అనేది ఏదైతే సందీప్ మాట్లాడుతున్నాడో ఎక్కడ బైబిల్ బేస్ ఎక్కడ వ్యభిచారం జరిగితే పార్ట్నరు రెండో పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాక్యం ఏమంటుంది, ఆ రెండో పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేస్తున్నాడు ఇప్పుడు అంటుంది ఈ వాక్యం 32వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా వ్యభిచార కారణాన్ని బట్టి కాక, అంటే ఆల్రెడీ వ్యభిచారం చేసింది, తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. ఎందుకు వ్యభిచారణ అయింది, విడనాడబడిన దాన్ని పెండ్లాడివాడు వ్యభిచరించుచున్నాడు. సెకండ్ మ్యారేజ్ అన్నది అది వ్యభిచారంలోకే పరిగణించబడుతున్నట్టుగా 32 తీసుకోవచ్చా, అది ఇక్కడున్న ప్రశ్న. ఇదేమన్నా కొంచెం మీరు ఆలోచించారు? ఓకే, ఏమన్నా మాట్లాడితే మాట్లాడండి, టీమ్ సభ్యులు మాట్లాడండి, పార్టిసిపెంట్స్ మాట్లాడండి. ఏమన్నా మౌనం ఉన్న టీమ్ సభ్యులు?
అంటే అర్థమవుతుందన్నా, వ్యభిచారంగానే అర్థమవుతుంది. రెండో మ్యారేజ్ అనేది వ్యభిచారంతో సంబంధంగానే అర్థమవుతుంది.
రెండో మ్యారేజ్ కూడా అది పరిశుద్ధతను పోగొట్టుకోవడమే అని కనిపిస్తుంది అని దివ్య సుందర అంటాడు. ఇందిరా గారు మాట్లాడండి.
కొన్ని రేర్ కేసెస్ లో మోసం చేసి పెళ్లి చేసుకుంటారు కదండి, అప్పుడు అమ్మాయికి విడాకులు ఇచ్చేస్తే తండ్రి మళ్ళా పెళ్లి చేస్తాడు. సో అది ఎలా తీసుకోవాలి?
వారందరికీ మేము సమాధానం చెప్పలేం కానీ రేర్ కేసులు, ఎక్సెప్షనల్ కేసులు వదిలేయండి. ఈవెన్ ఇక్కడ వీడో భర్త చనిపోయాడు, రెండో పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది, చచ్చిపోలేదు, విడిపోయారు, రెండో పెళ్లి చేసుకున్నారు, ఆ కేసు మాట్లాడుతున్నాం. భర్త చనిపోయిన కేసు కూడా కాదు, స్పెషల్ కేసులు, రేర్ కేసులు ఇవన్నీ కూడా కాదు, జనరల్ గా మాట్లాడండి.
నేను యాడ్ చేస్తున్నా 32వ వచనంలో 31వ వచనంలో ఉన్నది అది ప్రభు ఇచ్చినదే, లేకపోతే అక్కడున్న సర్కమెండేషన్ బట్టి వాళ్ళు మోషే వాళ్ళకి ఇచ్చినదేమో అర్థం చేసుకున్నా. 32లో ప్రభు పర్టికులర్ గా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నట్టు వ్యభిచార కారణమును బట్టి కాక అన్నాడు. అక్కడి వరకు దాన్ని వరకు స్టిక్ ఆన్ అయితే దాన్ని బట్టి ఇవ్వచ్చు, ఆ ఒక్క దాన్ని బట్టే రిమైనింగ్ దేంట్లో ఇచ్చినా దాని తర్వాత వ్యభిచారిణిగా పరిగణించినట్టు అని నేను అర్థమవుతుందా? ఆ ఒక్కటి ఆయన
అభిప్రాయపడ్డట్టుగా ఇందాక సందీప్ కూడా అభిప్రాయపడ్డది ఏంటంటే, అసలుకి వాళ్ళ ఇద్దరులో ఎవరో ఒకరు తప్పు చేశారు, ఆ ఒక్క కారణంతో డైవర్స్ ఇవ్వచ్చు, ఇంకే కారణంతో డైవర్స్ ఇవ్వకూడదు అని 32వ వచనం చెప్తుందా? దాన్ని అలా తీసుకోవచ్చా? అక్కడ అలా ఉందా, వ్యభిచార కారణాన్ని బట్టి డైవర్స్ ఇవ్వచ్చు, మిగతా కారణాలు బట్టి ఇవ్వద్దు అని 32వ వచనం మాట్లాడుతుందా? అలా అనిపించింది కానీ ఆ వచనం తప్పుగా అర్థం చేసుకున్నట్టేమో ఆలోచించండి. ఇక్కడ మల్లారెడ్డి గారు 23:1 కోట్ చేశారు. ఏమంటాడు ఆయన, ఒకటి తన భార్యను త్యజించగా ఆమె తన వద్ద నుంచి తొలగిపోయి వేరొక పురుషుని అయిన తర్వాత అతడు ఆమె వద్దకు తిరిగి చేరున అలాగూ జరుగు దేశం బహుగా అపవిత్రమగును కదా. ఇది కొంచెం ఆలోచించాలి. ఒకసారి డైవర్స్ తీసుకున్నారు, మరలా కలిసి ఉండటం యాక్సెప్ట్ చేయలేదు, ఇక మరలా మీరు కలవద్దు అన్నాడు. వేరే వారి భార్య అయ్యారు, అది ఇంకా అపవిత్రం అనేసాడు. ఏమైంది, మధ్యలో పెళ్లి చేసుకుంటున్నారు కదా, మళ్ళా రెండో భర్తకి విడాకులు ఇస్తారు, మళ్ళా మొదటి భర్తను పెళ్లి చేసుకోవచ్చుగా, అపవిత్రత అని అన్నాడు. కాబట్టి మ్యారేజ్ యొక్క శాంక్టిటీని మనం అర్థం చేసుకోవటం వన్ హస్బెండ్ వన్ వైఫ్ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవటం, అది ఈయన జీవితకాలం అంతా ఆ ఒక్కరితోటే ఉండాలి అన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోవటం అవసరం. ఇక్కడ కొంచెం ఆలోచించాను. నెహమ్యా అన్న మాట మీద మీరు ఏకీభవిస్తున్నారా, విభేదిస్తున్నారా? వ్యభిచార కారణాన్ని బట్టి డైవర్స్ అయితే తీసుకోవచ్చు, మిగతా కారణాలు బట్టి అయితే తీసుకోకూడదు అని నెహమ్యా అభిప్రాయపడుతున్నాడు. మీరేమంటారు టీం సభ్యులు?
అదే బ్రదర్, హృదయ కాఠిన్యాన్ని బట్టి అంతే తప్ప తీసుకోకూడదు.
హృదయ కాఠిన్యాన్ని బట్టి తీసుకోకూడదా?
హృదయ కాఠిన్యాన్ని బట్టి తీసుకుంటున్నారు, అలా తీసుకోకూడదు.
హృదయ కాఠిన్యాన్ని బట్టి పాత నిబంధనలో డైవర్స్ అన్న కాన్సెప్ట్ వచ్చింది, ఇక కొత్త నిబంధనలో నువ్వు క్షమించడమే, హృదయాన్ని కఠినపరచుకోవడం ఎక్కడ, నేను క్షమించలేనని ఎక్కడ ఉంది? ఒకవేళ అన్ని వేరే పెళ్లి చేసుకుంటే నువ్వు పప్పులో గాలేసినట్టే అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ రైట్ రైట్ సమయం అవుతా ఉంది, మరి ముందుకెళ్దాం. ఇంకేమన్నా ఉంటే మాట్లాడండి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? టీమ్ సభ్యులు ప్రశ్నలు ఏమి లేకపోతే అప్పుడు తీసుకెళ్ళిపోదాం, క్లోజ్ చేసుకోవచ్చు. 7 మినిట్స్ లో మనం చక్కగా క్లోజ్ చేసేయచ్చు. ప్రశ్నలు ఉంటేనే నెక్స్ట్ వీక్ రేపటికి దీన్ని పోస్ట్ పోన్ చేసేది.
అంటే 33-37 వర్సెస్ లిస్ట్ లో అన్న, నాకు 37వ వర్సెస్ ఇవ్వబడింది, మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవాలని చెప్పేసింది అన్న. ఈ ఇదే ఎస్ ఇదే నో అని చెప్పేదానికి నేను కొంచెం సంజాయిషి ఇవ్వాలనుకుంటా, క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటా ఏదైనా ఒక పాయింట్ లో, ఏదైనా ఒక పాయింట్ లో అది ఎలా తప్పు అవుతుంది అన్న? అంటే మీరు ఒట్టు పెట్టుకోవద్దు, ఎరుశలేం తోడనవద్దు, నా భూమి తోడనవద్దు అని చెప్పి అని రాయబడింది కదా, ఎరుశలేము నా భూమి నా పాదపీఠము, ఎరుశలేం అది మహారాజు పట్టణము అంటారు. సో అవును, ఎస్ నేను ప్రామిస్ చేస్తున్నాను ఇదే కరెక్ట్ ఎందుకంటే అని మనం స్టార్ట్ చేస్తాం ఏదైనా ఒక స్టేట్మెంట్ కన్ఫర్మ్ చేయడానికి. ఇది ఎందుకు కాదు అంటే మనం ఒకసారి విను ఇలా ఉంది అని చెప్పి స్టార్ట్ చేస్తాం. అంటే ఎస్ నో అనే మాట దగ్గరనే ఏదైనా క్లారిటీ వచ్చేస్తుందా? జనరల్ గా రాదు కదా నాకు.
బాగుంది, ఒకసారి కొన్ని ముందు ప్రశ్న మీద కొన్ని మాట్లాడారు, తర్వాత ఇక్కడికి వెళ్దాం. అందులో ఏమంటారంటే, వ్యభిచారం చేసిన వాళ్ళను క్షమించాలా సార్ మ్యారేజ్ అయ్యాక అని, ఇంకా పెళ్లి కాని సందీపు ఇదేం పెళ్లి అండి బాబు అని అంటున్నాడు, మరేం చేద్దాం అలాగే చెప్పాడు. మరి అక్కడ రాజుబాబు గారు ఏమంటారంటే, మా ఫ్రెండ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, తనకు వారి కాపై బాప్తీసం ఇవ్వడం లేదు, ఇది కరెక్టేనా, ఇవ్వచ్చా? ఆ పాస్టర్ గారు వందనాలు చెప్పండి. మల్లారెడ్డి గారు ఒట్టు పెట్టుకోవడం కొరకు ప్రశ్న అడుగుతున్నారు. తర్వాత సౌశల్య, విడిపోయిన ఇద్దరు వ్యభిచారం చేస్తున్నారు కదా సార్, అక్కడ వాక్యంలో నుంచి అలాగే మేము అభిప్రాయపడుతున్నాం. ఓకే ఓకే రైట్, అక్కడతోటి మనం ఆ డిస్కషన్ ఆపాము. నేను అక్కడేమంటానంటే, వన్ మ్యారేజ్ ఫర్ హోల్ లైఫ్, ఇక రెండో పెళ్లి అన్నమాట పార్ట్నర్ చనిపోతే కనిపించింది. ఇక తప్పులు వ్యభిచారం అనే తప్పు, వేరే ఏ తప్పు అయినా సరే ఇక నువ్వు క్షమించటము అన్నదే కనబడుతుంది తప్ప, ఇప్పుడేంటి ఎట్లాంటి పరిస్థితి, భార్య తప్పు చేసింది, భార్య తప్పు చేస్తే ఏం చేస్తాడు, భార్య తల తీసుకొచ్చి నేను మగవాడిని చంపేసిన భార్యని చెప్తాడు, ఇది ఎన్నిసార్లు తలంపులో తప్పు చేస్తుంటాడు, ఎంతమందితో తప్పు చేస్తుంటాడు, ఇక మనం తీర్పులు తీర్చడానికి ఇంకేమీ లేదు, తలంపులే పాపం అన్నప్పుడు ఎట్లాగా మనం మనలో తలంపుల్లో పాపం ఉన్నప్పుడు పార్ట్నర్ ని ఏదైనా తప్పు కనబడితే మనం విడాకులు లేకపోతే బజార్కి ఎడవటం అవన్నీ ఎట్లా చేస్తాం? చేయడానికి లేదు. నువ్వు ప్రభు ఇద్దరు పాపలే, ఇద్దరు క్షమించుకోవడమే, అట్లాగే తప్పు చేస్తా ఉందండి అంటే దానికి ఏమంటాం? ఆ బైబిల్ ప్రకారంగా మళ్ళా వ్యభిచారంలో పడతావు. అది అక్కడ ఇద్దరు అర్థం చేసుకోవాల్సిన మాట. చాలా సార్లు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు బిలీవర్స్ కాకపోతే విచ్చల విడతానంగా ఒక తిరుగుతా ఉంటే ఏం చేయాలి? దానికి కూడా మొదటి కొరింది 7వ అధ్యాయం మీరు కోట్ చేశారు, అవిశ్వాసి అయిన భర్తను రక్షించుకోవాలి. అవన్నీ కనబడుతున్నాయి తప్ప ఇక లేదు. డైవర్స్ అన్న ప్రస్తావన కొత్త నిబంధన గ్రంథ ప్రకారంగా, పాత నిబంధన ప్రకారంగా కూడా లేదు. మనం అక్కడ తాగుదాం. ఇక్కడ ప్రమాణాల కోసం మాట్లాడుతున్నారు, ప్రమాణాల కోసం మాట్లాడుతున్నారు, ఓటు పెట్టుకోవడం కోసం మాట్లాడుతున్నారు. అది తర్వాత టీమ్ సభ్యుడి పార్టిసిపెంట్ నేను తీసుకుంటాను. రూపస్ ఏమంటాడంటే మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి. వీటికి మించింది దిష్టి నుంచి పుట్టినది అంటే ఎస్ నో చెప్తే సరిపోతుందా? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఎస్ ఆర్ నో తోటే అర్థమైపోతాయా? ఎలా అర్థం చేసుకోవాలి? 37వ వచనం అని అడుగుతున్నాడు. ఏమైనా టీమ్ సభ్యులు రూపస్ హెల్ప్ చేస్తారా?
నేను ఇలా అంటాను, రూపస్ అన్న దగ్గర డబ్బులు ఉన్నాయని నాకు అర్థమైంది, నాకు ఇవ్వగలిగిన వాడని నాకు అర్థమైంది. నేను హెల్ప్ గా అడిగాను అన్న కొంత అమౌంట్, దాన్ని
అర్థమైంది. న్యాయమ్య నువ్వు చెప్పబోయే విధానం అంతా అర్థమైంది. మాకు టైం లేదు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఎస్ ఆర్ నో అంటే సరిపోద్దా అది నువ్వు ముందు సమాధానం చెప్పి అర్థం కాకపోతే ఎక్స్ప్లెనేషన్ ఎదిగా రివర్స్ లో
అంటే సరిపోద్ది అంటే
ఏమంటే
ఎస్ఆర్ నో,
ఎస్ఆర్ నో అంటే సరిపోద్ది. ఓ ఇప్పుడు ఇవ్వ నుంచి అయితే తప్పదు నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది.
నేను ఆ రూపస్ అని అడిగినప్పుడు చూద్దాంలే ట్రై చేద్దాంలే అనేది కాకుండా నాకు అవగాహన ఉంది అన్న దగ్గర ఉన్నాయని, ఇస్తాడో లేదో రెండు చెప్పాలి, దాన్ని ఖాళీ అప్పని చేయడు లేకపోతే పోస్ట్ మన్ చేయడు అట్లా కాదు అని నాకు అర్థమవుతుంది.
ఓ ఇక్కడ ఇచ్చేది లేదు చెప్పేది సరిపోయింది, అదే తప్ప నాన్సొద్దు అని అంటాడు రహమ్య. ఓకే ఇంకేమైనా మాట్లాడతారా టీమ్ సభ్యులు? ఎస్ఆర్ నో సరిపోద్దా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదా, ఎక్స్ప్లెనేషన్ కోసం కాదు ఈ వచనం అంటారా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని అంటారా, ఏమంటారు టీమ్ సభ్యులు? ఎస్ఆర్ నో అంటే సరిపోద్ది అంటాడు ప్రసాద్. ఓకే ఇందిరా టీచర్ గారు కూడా ఎస్ఆర్ నో అంటే సరిపోద్ది అని అన్నట్టున్నారు. దివ్య సుందర్ మాట్లాడతావా?
అంతే అన్న, నేను కూడా అదే అన్నాను, ఎస్ఆర్ నో అని చెప్తే సరిపోతుంది.
బాగుంది. విక్టర్పాల్ ఏమంటాడు? వివరణ కావాలి అని అంటాడు. వివరణ అది దుష్టుడి నుంచి వచ్చింది కాదు అని అంటాడు. వివరణ అవసరం కావాలా? ఏ వివరణ అవసరం కావాలింద్ర స్వామి, వివరణ కావాలా? ఏం కావాలి చెప్పు. నీకేమైనా రూప సమాధానం ఇచ్చారా టీమ్ సభ్యులు?
అంటే ఇక్కడ కూడా వివరణ అంటే వివరణ ఇవ్వకూడని ఎస్, వివరణ ఇవ్వకూడని నో అయితే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయవలసిన స్టాండర్డ్స్ అంతా కరెక్ట్ గా ఉంది. ఎందుకంటే ఈవెన్ యేసుక్రీస్తుని కూడా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మేము ఇక్కడ క్వశ్చన్ అడిగినప్పుడు తన అంటాడు కదనా, ఇట్ ఈజ్ యాజ్ యూ సెడ్ నువ్వు చెప్పినట్టే అని చెప్పేసి అంటాడు కదనా. అలా చేస్తే అంటే లోకం ఒప్పుకోదు, జనరల్ గా మన మనసాక్షి కూడా ఒప్పుకోదు, నేను ఇంకా ఇక్కడ వివరణ ఇచ్చిండాల్సింది, నేను ఇక్కడ ప్రూవ్ అయిండాల్సింది అన్న మాట వస్తుంది కదనా.
ఓకే ఇదిగే సారీ నీ పాయింట్ మిస్ అయ్యా, నీ ప్రశ్నకి సమాధానం వచ్చిందా?
అంటే రాలేదన్న, అంటే శామ్యుయేల్ బ్రదర్ తో కొంచెం ఏకీపిస్తాను, వివరణ ఉంటేనే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది అన్న. కొంత
ఇక్కడ మన ప్రశ్న మీరు అర్థం చేసుకోండి, ప్రశ్న మీరు అర్థం చేసుకోండి, ఎస్ ఆర్ నో అని చెప్పాలి అని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, వివరణ ఏమీ చెప్పొద్దు అని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు అనుకోవాలా 37వ వచనం నుంచి. అదే రూపస్ ప్రశ్న, దాని మీద మాట్లాడండి. ఎస్ ఆర్ నో, మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్న మాట దగ్గర మాట మార్చొద్దు, చెప్పిన దాని మీద నిలబడండి అని తీసుకోవాలా, లేకపోతే సే ఎస్ ఆర్ నో ఇంకేం వద్దు ఇంకా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు అని తీసుకోవాలా, ఏమంటారు?
ఎస్ అంటే ఎందుకు ఎస్ చెప్పొచ్చు సార్, నో అంటే ఎందుకు నేను చేయలేకపోతున్నాను చెప్పొచ్చు సార్.
లక్ష్మీపాల్ అంటాడు వివరణ కావాలి, ఇంద్రడిచ్చ గారు అంటారు వివరణ కావాలి, వివరణ దుష్టు నుంచి పుట్టింది అని కాదు, వివరణ దుష్టి నుంచి పుట్టింది అని కాదని అంటున్నారు. ఓకే, చాలా మంది ఎస్ ఆర్ నో ఇదేనా, ఎస్ ఆర్ నో దేవుడి మీద ఒట్టు పెట్టొద్దు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు రాజా రమేష్, మాట మీద ఉండటం అన్న ఇదేది బాగుంది, చెప్పిన మాట మీద నిలబడటం, దాని మళ్ళా మార్చకుండా ఉండటం అని అంటే అని అంటున్నారు. సరే అండి, నాంచొద్దు అన్నాడు, అదే నాచకుండా ఫుల్ స్టాప్ పెడుతున్నాం, ఇక్కడతో ఆపుతున్నాం, రేపు దీని మీద ఫర్దర్ డిస్కషన్కి వెళ్దాము, ఇక్కడతో ఈ డిస్కషన్ ఆపేద్దాము. ఇక్కడ మనం ఇంకా ప్రమాణాల కోసం మాట్లాడాలి, మన మాటలు ఎస్ఆర్ నో అన్న 37వ వచనం మీద మాట్లాడాలి, కాబట్టి కొంత రేపు అలాగే ఛాన్స్ ఉంది కాబట్టి రేపు కంక్లూడ్ చేద్దాం. ఎవరైనా టీం సభ్యులు ఇక్కడతో జరిగిన డిస్కషన్ అంతటిని బట్టి స్థుతులు చెల్లించాల్సిందిగా ఒకరిని ఆహ్వానిస్తున్నా, టీం సభ్యుల నుంచి ఒకరు స్థుతులు చెల్లించాలి.
పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల ప్రభా, వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో దేవా ఈ గ్రూప్ బైబుల్ స్టడీని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి దేవా 37వ వచనం వరకు ఉన్న భాగాన్ని దేవా కొంతమేర మేము ధ్యానం చేయడానికి స్టడీ చేయడానికి మీరు సహాయం చేశారు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా మీరు మాకు అనుగ్రహించిన గ్రహింపును బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. వ్యభిచారం గురించిన విషయాలను మీరు మాకు మా గమనంలో తీసుకొచ్చారు, అర్థం చేసుకోవడానికి సహాయం చేశారు, వందనాలు. మోహపు చూపు చూడటం పాపమని, క్రియారూపకంగా వ్యభిచారం చేయటం పాపమని, అది తలంపుల్లోనే మేము నరికివేయాలని మరొకసారి మాకు వివరంగా అర్థం చేయించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే నాయన డైవర్స్ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో దేవా, మరి డైవర్స్ అనేది లీగల్ అనే గ్రహింపులోకి మమ్మల్ని తీసుకొచ్చారు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం అయ్యా. మరి కృత నిబంధన సంఘంలో నేను మేము అందరం కూడా క్షమించే మనసు కలిగి ఏ కారణం చేతనైనా మరి ఇరువురు కూడా క్షమించుకుని కలిసి జీవించాలి, ఏక శరీరం మీరు చేశారు కాబట్టి కలిసి జీవించాలని గ్రహింపులోకి నన్ను మమ్మల్ని నడిపించారు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు ప్రభా నన్ను ఈ విషయాలు మాకు అర్థం చేయించినందుకు వందనాలు. మిగిలిన భాగం మరుసటి రేపటి దినం ధ్యానించడానికి మేము స్టడీ చేయడానికి మాకు సహాయం చేస్తురమ్మని వేడుకుంటా ఉన్నాం నాయన. మరి గ్రూప్ బైబుల్ స్టడీ అంతట్లో పాల్పంపులను బిడ్డలను బట్టి నడిపించిన అన్నను బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం దేవా. మరి పార్టిసిపేట్ చేసిన బిడ్డలను బట్టి కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాం దేవ. ఈ రీతిగా వివరంగా వాక్యాన్ని చదువుతూ స్టడీ చేస్తూ లోతుగా అర్థం చేసుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం అయా. ఈ స్టడీ అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ అయా, మరి నేను మేము స్టడీ చేసిన ఈ భాగం అంతటిని కూడా మా జీవితాలకు అన్వయించుకుని వాక్యానుసారంగా జీవించే కృపను అనుగ్రహిస్తున్నామని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామ పేరట స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ రెడ్ అన్నా.